గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను క్షేమంగానే ఉన్నాను. మీరంతా కూడాను ప్రభు యొక్క సన్నిధిలో దినదినము గడుపుతూ ఆత్మీయ అభివృద్ధిని మీ జీవితములలో చూడగలుగుతున్నారని అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దామేడవని తండ్రి, కృపగలిగిన దేవ, ఏదో కాలమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చిన్నాము. నీ యొక్క జన్మదినమును గురించి మేము ఈ దినములలో ఆలోచించుచుండగా, దానిని గురించి ప్రభువా మేము ధ్యానించుచుండగా, మీ యొక్క జన్మలో ఉన్నటువంటి లోతైన అంశములను, ఆత్మీయ సత్యములను మేము తెలుసుకొనగలుగునట్లుగాను, వాటిని బట్టి మా యొక్క జీవితమును మేము ధన్యకరంగా చేసుకొనగలుగునట్లుగాను మాకు సహాయం చేయము తండ్రి. మీ యొక్క జన్మలో ఇమిడి ఉన్నటువంటి ప్రేమను, మీ జన్మలో ఇమిడి ఉన్నటువంటి ఆ త్యాగమును, మీ జన్మలో ఇమిడి ఉన్నటువంటి ఆ యొక్క ఇచ్చేటువంటి గుణమును మేము పూర్తిగా గ్రహించినటువంటి వారమై, మేము ఈ లోకంలో ఉంటుండగా మా తోటి సహోదరులతో ఆ విధంగా చేయగలిగినటువంటి వారమై బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామం వంద వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ క్రిస్మస్ సందేశములను మనం ప్రారంభించాం. మొట్టమొదటిగా క్రీస్తు జననము లేక క్రీస్తు పుట్టుక పరిచయము లేకపోతే క్రిస్మసు పరిచయము అనేటువంటి అంశం మీద మనం మాట్లాడటం జరిగింది. ఏదో కాలమందు దాని తరువాతి అంశము మనం ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక అనేటువంటి ఘట్టము బాప్తిస్మిచ్చు యోహాను జననంతో ఆరంభమవుతుంది. ఈ సమాచారం అంతా కూడాను లూకాసు వార్త మొదటి అధ్యాయము 5-22 వరకు రాయబడి ఉన్నది. అది ఒకసారి మనం చదువుదాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయుండిరే. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ఆయన ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభుదూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా, జకరియా అతని చూచి తొందరపడి భయపడినవాడయ్యాను. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇస్రాయేలీయులలో అనేకులను ప్రభు వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమునుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. జకరియా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుదినం వరకు నీవు మాటలాడక మౌనివయ్యుందు అని అతనితో చెప్పాను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయొచ్చు మూగవాడై ఉండెను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో జకరియా, ఎలిజబెతులు, బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తల్లిదండ్రులుగా వారు బిడ్డ పుట్టక ముందు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా వెళ్ళి ఉన్నారో అది మనకు ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. అంటే బిడ్డ పుట్టటానికి ముందు జరిగినటువంటి అంశములు, వారి తల్లిదండ్రులకు ఏమి సంభవించినది, ఎలా ప్రారంభమైనది, ఎలా కొనసాగినది, ఎలా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ లోకంలోనికి పంపబడినాడు అనేటువంటి విషయాల గురించి ఇక్కడ చెప్పబడినది. ఈ విషయాల్ని మనం పరిశీలిద్దాము. మొదటిగా 5-7 వచనములు మనం చూచినట్లయితే, యూదయ దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులు అయిరి. ఇప్పుడు చదివినటువంటి భాగంలో బాప్తిస్మమిచ్చు యోహాన్ యొక్క తండ్రి అయినటువంటి జకర్యా ఒక యాజకుడు అని చెప్పబడుతున్నది. తన భార్య అయినటువంటి ఎలిజబెత్ అహరోను కుమార్తెలలో ఒకతే అని చెప్పబడుతున్నది. దీన్ని బట్టి మనం చూచినప్పుడు వారిద్దరు కూడాను యాజక కుటుంబం నుండి, అహరోను సంతతి నుండి వచ్చినటువంటి వారిని మనకు అర్థమవుతూ ఉన్నది. దేవుడు అహరోనును యాజక ధర్మము చేయు నిమిత్తమై తనను, తన కుటుంబమును ప్రత్యేకంగా ఎంచుకుని ఉన్నాడు. ఆ కుటుంబము నుండి వచ్చినటువంటి వారు మాత్రమే యాజక ధర్మము నిమిత్తమై నియమింపబడి ఉన్నారు. ఆ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి వారు వీరిద్దరు కూడాను. చాలాసార్లు మనం మాట్లాడేటప్పుడు ఈ లోకరీతిగా వీరికి పూర్వీకులు పలాని వారంటండి అనేటువంటి ఈ యొక్క మాటను కొంతమందిని గురించి చెప్పడం వింటూ ఉంటాము. ఎందుకంటే ఆ పూర్వీకుల యొక్క ఘనతను బట్టి వీరికి కూడా కొంత ఘనత అనేటువంటిది ఒక్కోసారి ఉంటూ ఉంటుంది. కొంతమందిని గురించి చెప్తూ పలాని రాజుకు వీరు సంబంధించినటువంటి వారంటండి, బ్రిటన్కు సంబంధించినటువంటి రాజులు చాలామంది ఉన్నారు, రాణులు కూడా ఉన్నారు. అయితే వారిలో కొంతమందిని గురించి ఎప్పుడైనా చెప్పేటప్పుడు వీరు ఆ రాజుకు సంబంధించినటువంటి సంతానం అంటండి, రాజరికమునకు సంబంధించిన కుటుంబం అంటండి అని మనకు చెప్తూ ఉంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ వీరిని గురించి ఏమని చెప్పబడిందంటే, దేవుని పని చేసేటువంటి దేవుని యొక్క ఆలయములో యాజక ధర్మము అంటే ప్రార్థన నిర్వహించేవారు, ఆరాధనను నిర్వహించేటువంటి వారు, దేవునికి సంబంధించినటువంటి పనులు చేసేటువంటి ఫ్యామిలీగా వీరిద్దరిని గురించి చెప్పబడుతూ ఉన్నది. ఇది బహు ధన్యకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఈ లోకములో దేవుని యొక్క కార్యములను చేసేటువంటి వారు, వారి యొక్క కుటుంబములు బహుధన్యకరమైనవి. నిజముగా దేవుని ప్రేమించి దేవునికి సమర్పించుకొని దేవుని చిత్తం మాత్రమే చేయాలి, దేవుని సేవ మాత్రమే చేయాలి అని నిస్వార్థంగా చేసేటువంటి అలాంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు వారు నిజంగా ఆశీర్వదింపబడిన వారు. ఎందుకంటే దేవుడు వారికి ఎన్నో ప్రత్యేకమైనటువంటి అవకాశములను వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. వారి మీద, తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ఆత్మ దగ్గరగా ఉండేలాగా చూస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి అపాయముల నుండి వారిని తప్పిస్తూ ఉంటాడు. ఈ విధముగా జకర్యా, ఎలిజబెత్ ఇద్దరు కూడాను యాజక కుటుంబమునకు చెందినవారు. అయితే ఈమెకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లం ఏమిటంటే, ఈమె గొడ్రాలుగా ఉండినది, ఆ తర్వాత బహుకాలం గడిచినటువంటి వృద్ధులుగా వీరున్నారు. వీరికి బిడ్డలు లేకపోవటానికి ఈ లోకరీతిగా కారణము మొట్టమొదటిగా ఎలిజబెత్ గుడ్రాలై ఉన్నది. ఇక రెండవది ఏంటంటే, ఇప్పటికీ వారి తల్లిదండ్రులు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వారు బహుకాలం గడిచినటువంటి వృద్ధులైపోయారు. ఈ విధంగా పరిస్థితులు ఉన్నప్పుడు ఆ సమయంలో వారు తల్లిదండ్రులు అవుతారని ఏ ఒక్కరూ ఊహించేటువంటి వారుగా ఉండరు. అదేవిధంగా జాకరియా, ఎలిజబెత్ వీరిద్దరు కూడా అనుకోవడం జరిగింది. ఇక మాకు సంతతిని దేవుడు ఇవ్వలేదు, దేవుని చిత్తము అది కాదేమో అని వారు అనుకున్నారేమో. వీరిద్దరిని గురించి చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని వారిని గురించి చెప్పబడింది. ఎంత గొప్ప సాక్ష్యము ప్రభు వారిని గురించి చెప్పగలుగుతున్నాడు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, కొద్ది ఆజ్ఞల చొప్పున నడుచుకునేటువంటి వారు కొంతమంది ఉండవచ్చును, 1-2 ఆజ్ఞల చొప్పున నడుచుకునేవారు కొందరు ఉండవచ్చును, సకలమైన ఆజ్ఞల చొప్పున కొంతకాలం నడుచుకునేటువంటి వారు కొంతమంది ఉండవచ్చును. అయితే వీరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకున్నటువంటి వారై ఉన్నారు. ఈ యొక్క సాక్ష్యము ప్రభు నిన్ను గురించి నన్ను గురించి చెప్పగలిగినట్లయితే అది బహుధన్యకరమైనటువంటి విషయం. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు సహజంగా ఒకసారి కాకపోతే మరొకసారి అయినా సరే ఏదో ఒక విషయంలో తప్పు చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. మన ఆత్మీయ జీవితమును గురించి, మన సాక్ష్యమును గురించి జాగ్రత్త పడటం అనేటువంటిది అది ప్రభువునందు బాగా నిరీక్షించేటువంటి వ్యక్తి, ప్రభువునందు విశ్వసించేటువంటి వ్యక్తి, ప్రభువునకు మాత్రమే భయపడేటువంటి వ్యక్తి, ప్రభువు చూస్తున్నాడు ఎవరు నన్ను చూడకపోయినను పర్వాలేదు కానీ నిరంతరము చూచేటువంటి ప్రభువు నన్ను ఎల్లప్పుడూ చూచేటువంటి వాడై ఉన్నాడు కాబట్టి నేను ఆయనకు భయపడి ఏ విషయంలోనూ తప్పిదము చేయకుండా ఉండాలి అని సకలమైనటువంటి ఆజ్ఞలలో జాగ్రత్తగా ఉండేటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు. ఆ విధంగా ఉన్నటువంటి వారు వీరిద్దరు అని వారిని గురించి సాక్ష్యము చెప్పబడుతూ ఉన్నది. రెండవది ఏంటంటే వీరు ఆ విధంగా నీతిమంతులై ఉన్నప్పటికీ వీరికి బిడ్డలు మాత్రము దేవుడు ఇవ్వలేదు. వారు వివాహం చేసుకున్న తర్వాత సాధారణంగా ఒక సంవత్సరానికి బిడ్డను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కొంతమంది విషయంలో కొంత లేట్ అయినప్పటికీ కొన్ని సంవత్సరములలో బిడ్డ అనేటువంటి వాడు పుట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే వీరి విషయంలో బిడ్డ కలగటం జరగలేదు. ఏమిటా అని పరీక్షించినప్పుడు ఆ దినములలో మరి వైద్య పరీక్షలు ఎలా ఉండేవో ఏంటో మనకైతే తెలియదు. ఆ పరీక్షించినప్పుడు ఈమె గొడ్రాలు అని తెలుసుకున్నారు. వెంటనే ఈమె గొడ్రాలు కాబట్టి ఈమెకి ఇక పిల్లలు కలిగేటువంటి అవకాశము లేదు అనేటువంటి నిర్ణయానికి మామూలుగా లోకరీతిగా మన అందరం వచ్చేస్తాము. ఈ రోజుల్లో ఏదో కృత్రిమంగా ఏదో అవి ఇవి ఏదో చేసి టెక్నాలజీ ద్వారా పిల్లలు కలిగేటువంటి విధంగా వచ్చేయొచ్చేమో మరి నాకైతే తెలియదు. మరి ఆ దినములలోనైతే అటువంటి టెక్నాలజీ కానీ మెడికల్ టెక్నాలజీ కానీ మరొకటి కానీ లేదు కాబట్టి బిడ్డ మాకు కలిగేటువంటి అవకాశం లేదని వారు అనుకుని ఉండవచ్చును. అయితే విశ్వాసం కలిగినటువంటి వారుగా, వారు ప్రార్థించేటువంటి వారుగా, దేవునికి భయపడేటువంటి వారుగా కొంతకాలము ఆ విషయం తెలిసినప్పటికీ మరి ప్రార్థించి ఉండవచ్చును కొంతకాలం పాటు. దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? అబ్రహామునకు పిల్లలు ఇచ్చినాడు కదా, కాబట్టి మాకును దేవుడు ఇవ్వగలడు అంటూ వారు ప్రార్థన చేసి ఉంటే ఉండి ఉండవచ్చును. ఎందుకంటే తర్వాత దూత కనపడినప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నీ ప్రార్థన వినబడినది అని చెప్తా ఉన్నది. ప్రార్థన మొట్టమొదట్లో వాళ్ళు చేసి ఉండొచ్చు, గొడ్రాలని తెలియకముందు వారు పిల్లల నిమిత్తమై ప్రార్థన చేసి ఉంటారు, తప్పనిసరిగా చేసి ఉంటారు. ఆ తర్వాత గొడ్రాలని తెలిసిన తర్వాత కూడా విశ్వాసమును బట్టి వారు ప్రార్థనలు కొంతకాలము కొనసాగించి ఉండవచ్చును బిడ్డల నిమిత్తమై. అయితే ఆ తర్వాత వారు వృద్ధులవుతున్నప్పుడు, మరీ వృద్ధులైపోయినటువంటి ఈ దశలో ఉన్నప్పుడు పిల్లల నిమిత్తమై చేసేటువంటి ప్రార్థనను ఆపివేసి ఉండవచ్చు. ఎందుకంటే ఇక అప్పటికి కాంప్లికేటెడ్గా అయిపోయింది ఈ పరిస్థితి అంతా కూడాను. అప్పటికే గొడ్రాలు, సరే వయసు ఉన్నది కాబట్టి ఏదైనా పిల్ల కలిగితే దేవుని కృప వల్ల కలిగే అవకాశం ఉందేమో అని ప్రార్థించి ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే బాగా ముసలివాళ్ళు అయిపోయారో ఇక అవకాశం లేదని వదిలివేసి ఉండవచ్చును, లేకపోతే ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నారేమో వివరంగా మనకు తెలియదు. అయితే తప్పనిసరిగా వారు పిల్లల నిమిత్తమై ప్రార్థించినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే దేవదూత వారికి కనబడినప్పుడు నీ ప్రార్థన వినబడినది అని చెప్తూ ఉన్నది. మనం చాలాసార్లు ప్రార్థించేటువంటి వారంగా ఉంటుంటాము. కొన్ని విషయముల నిమిత్తమే దేవుని చిత్తానుసారంగా మనము ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ అవి జరగటానికి చాలా కాలం పడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన సమయములో తన నిర్ణయములను తీసుకునేటువంటి వాడై ఉన్నాడు, తన కార్యములను జరిపేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. మనము చాలాసార్లు ప్రార్థించిన వెంటనే అవి జరిగిపోవాలని, మనకు జవాబు మన ప్రార్థనలకు వచ్చేయాలని ఆశించేటువంటి వారమై ఉంటాము. అది అలా సాధ్యపడదు. విశ్వాస జీవితంలో మనము వేచి ఉండటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరచగలిగినటువంటి దేవుని యొక్క సమయం కొరకు వేచి చూడటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము విశ్వాస జీవితంలో. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో బిడ్డలు లేని కారణాన్ని బట్టి వారు దేవునిపై సణిగినట్లుగాను గొనిగినట్లుగాను ఏమీ వ్రాయబడలేదు. వారు ఆ రకంగా చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే వారిని గురించి ముందు చెప్పబడినటువంటి ఆ యొక్క సాక్ష్యము బహు గొప్పది. కాబట్టి దేవుడు ఇవ్వాలనుకుంటే మాకు ఇస్తాడు, ఇవ్వలేదంటే ఆయన చిత్తము అని అనుకున్నారేమో వాళ్ళు. కాబట్టి దానిని గురించి సణిగినట్లుగా కానీ గొనిగినట్లుగా కానీ మనకి ఇక్కడ వ్రాయబడలేదు. చ చాలామంది వాళ్ళు ప్రార్థించేటువంటి వాటి విషయమై వారు సమాధానాలు పొందనప్పుడు, వారు ప్రార్థనలకు జవాబులు రాని సమయంలో వారు దేవునిని నిందించేటువంటి వారు గాను, గొణిగేటువంటి వారు గాను, సానుగేటువంటి వారు గాను ఉంటూ ఉంటారు. ఇస్రాయేలీలు చేసినటువంటి తప్పిదములలో సానుగుట అనేటువంటిది, గొణుగుట అనేటువంటిది ఒక గొప్ప నేరంగా దేవుడు పరిగణించాడు. మనం విశ్వాసులంగా ఎప్పుడు సనిగేటువంటి వారంగాను గొణిగేటువంటి వారంగా ఉండకూడదు. కానీ దేవుడు మనకు దేనిని ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తే ఆ విధంగా మనం దాన్ని యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధపడినటువంటి వారమై ఉండాలి. ఇక తర్వాత 8వ వచనము నుండి చూద్దాం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడయ్యను. ఇక్కడ చదువుబడినటువంటి భాగంలో చూచినట్లయితే, జకరియా ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేసేందుకు తనకు వంతు వచ్చింది. ఆ దినములలో యాజకులైనటువంటి వారు తమ తమ వంతుల చొప్పున ఎవరికి డ్యూటీ వేస్తే ఆ డ్యూటీ చొప్పున వారు వెళ్ళి యాజక ధర్మము జరిగించేటువంటి వారు. ఆ డ్యూటీ అనేటువంటిది జకరియాకి ఎప్పుడైతే పడిందో ఆ డ్యూటీ సమయంలో ఆయన ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేస్తూ ఉన్నాడు. ఆ వేస్తూ ఉన్నటువంటి సమయంలో ఇక్కడ చెప్పబడినటువంటిది ఏంటంటే, ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈయన లోపల ధూపం వేస్తూ ఉన్నాడు, ప్రజలు అయితే వెలుపలే ఉండి వారు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో సంఘాల్లో ప్రార్థన అనేటువంటిది ఎంత ఉంటున్నది? సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రార్థించేటువంటి వారుగా ఉంటున్నారా, లేకపోతే కేవలము సంఘమునకు ఆరాధనకు వచ్చి యాజకుడు ఆయన ఏదో ప్రసంగిస్తున్నప్పుడు, బోధ చేస్తున్నప్పుడు వినేసి కళ్ళు మూసుకొని తమ చందాలు సంచిలో వేసి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటున్నారా? ఇది మనం బాగా పరీక్షించుకునవలసినటువంటి విషయం. సంఘములు ఈ దినములలో మృత సంఘములైపోతున్నవి. ఎప్పుడో ప్రారంభింపబడినటువంటి సంఘములు, ఎప్పటి నుండో కొనసాగుతున్నటువంటి పురాతనమైనటువంటి సంఘములండి, ఆది నుండి ఉన్నటువంటి సంఘములండి. మా ఊరులో మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అతిపెద్ద సంఘం అండి ఇది. మా యొక్క సంఘమునకు వచ్చేటువంటి చందాలు ఎంత ఉంటాయండి, మా సంఘ సభ్యత్వం ఎంతమంది ఉన్నారండి, ఇవన్నీ కూడా దేవునికి అక్కర్లేదు. దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉన్నదా? దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నదా? యాజకులు ఎలా ఉంటున్నారు? యాజకుల క్రింద ఉన్నటువంటి ఆ వాక్యమును నేర్చుకునేటువంటి విశ్వాసులు ఎలా ఉంటున్నారు? విశ్వాసులు సజీవముగా, ఆత్మీయరీతిగా సజీవంగా ఉన్నటువంటి వారా, మృతులైపోయినటువంటి విశ్వాసుల అనేటువంటి విషయాన్ని దేవుడు చూచేటువంటి వాడై ఉన్నాడు. దీనిని మించి సభ్యత్వముకు సంబంధించినటువంటి లెక్కలు ఆయనకు అక్కర్లేదు. నీవు ఇంత అంత అని ఈ లెక్కలు చెప్తూ సేవ ఎంతో జరిగిపోతున్నది అనేటువంటి ఈ యొక్క భ్రమను ప్రజల్లో కలిగించాల్సినటువంటి అవసరం లేదు. ఈ దినములలో సంఘములన్నీ కూడాను ఏ విధంగానే పాడైపోతా ఉన్నాయి. వీరు గొప్ప మెట్టులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు యాజకుడు యాజక ధర్మం జరిగిస్తున్న సమయంలో బయట ఉన్న సమూహము ప్రార్థించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మన సంఘములు, సంఘములో ఉన్నటువంటి ఇతరుల యొక్క అవసరతల నిమిత్తమును, మన యొక్క అవసరతల నిమిత్తమును, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరముల నిమిత్తమును ప్రార్థించేటువంటి వారంగా ఉంటున్నామా? అవసరమైతే ఉపవాస ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటున్నామా? కొన్ని సంఘములలో ఉపవాస ప్రార్థన అనేటువంటిది అసలు లేనే లేదు. అది వారికి చాలా కొత్త మాటగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వారు ఎన్నడూ వినలేదు ఉపవాస ప్రార్థన అనేటువంటిది. బైబిల్లో వారు చదవటం తప్ప వారి యొక్క నిత్య జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి అనుభవము ఎవరికీ ఉండదు. పాస్టర్తో సహా మిగిలినటువంటి విశ్వాసులు ఎవరికి అక్కడ ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఆ యొక్క మాటే తెలియనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ యొక్క సంఘంలో ఓ పాస్టర్ గారు కొత్తగా వచ్చారు. ఆయన ఉపవాస ప్రార్థన అనేటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. చేసినప్పుడు దానికి రెస్పాన్స్ అనేటువంటిది సరిగా లేదు. ఎందుకంటే ఆ సంఘములో ఉపవాస ప్రార్థన అనేటువంటిది అంతకు ముందు ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కాబట్టి ఉపవాస ప్రార్థనను ఈ కొత్తగా వచ్చినటువంటి ఆ పాస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానికి రెస్పాన్స్ సరిగా లేదు. ఒకవేళ వచ్చినప్పటికీ ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోయేటువంటి వారుగా మాత్రమే ఉన్నారు. ఈ విధంగా సంఘములు అనేటువంటివి తయారైపోతూ ఉన్నవి, ఉపవాస ప్రార్థన అనేటువంటిది కనుమరుగైపోతున్నది. ఈ విధంగా సంఘములు మృత సంఘములైపోయి బుద్ధిహీనంగా తయారైపోతున్నవి. జకరియా ఎప్పుడైతే ధూపం వేస్తూ ఉన్నాడో ఆ సమయంలో తన కుడివైపున దూత నిలిచి ప్రత్యక్షమైనట్లుగా తాను చూచి ఉన్నాడు. ఈ సంఘటన చూడగానే తాను తొందరపడినటువంటి వాడై భయపడినటువంటి వాడుగా అయ్యాడు. ఎవరికైనా అది జరిగేటువంటిదే. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నోసార్లు తను ధూపం వేసి ఉండవచ్చును, ఈ దూత నిలబడి అలా జరిగినట్లుగా ఎప్పుడు చెప్పబడలేదు. సడన్ గా దూత కనపడేటప్పటికి తాను భయపడినటువంటి వాడయ్యాడు, కిన్నుడైనటువంటి వాడయ్యాడు. నీవును నేనును సరైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మనము దేవుని యొక్క చిత్తములో నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యములు అనేటువంటివి జరగటము మనము చూడగలము. అవి డిలే అయినప్పటికీ, మనము ఆశించిన రీతిని మనం అనుకున్న సమయంలో అవి జరగకపోయినప్పటికీ, దేవుడు తన చిత్తానుసారముగా తన కాలంలో వాటిని జరిపేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఆయన సమయము నిమిత్తమే నీవును నేనును వేచి ఉండవలసినటువంటి అవసరము ఉన్నది. మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులమని చెప్పుకుంటాం కాదు కానీ, సంఘములో సభ్యులమని చెప్పుకుంటాం కాదు కానీ, ఇక్కడ జకరియా ఎలీజబెతులు ఏ విధంగానైతే ఉన్నారో అదే విధంగా మన యాజకులను మన ప్రసంగికులను అదే విధంగా ఉండేలాగాను, మన విశ్వాసులైనటువంటి వారు ప్రార్థించేటువంటి విశ్వాసులుగా ఉండగలిగినట్లుగాను మనం ఎల్లప్పుడూ చూచుకునే వారమై ఉండాలి. ఇప్పుడు 13వ వచనం నుండి చూద్దామండి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలీజబెతు నీకు కుమారుని కనను, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునే వాడే ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. ఇక్కడ దూత జకరియాతో భయపడకుము, నీ ప్రార్థన వినబడినది అని చెప్తూ ఉన్నది. దీనిని బట్టి వారు బిడ్డల విషయమై ఆ వయసులో కాకపోయినా యవన వయసులో ప్రార్థించారు అని తప్పనిసరిగా మనకు తెలుస్తూ ఉన్నది. ఎలీజబెతు గొడ్రాలు అని తెలియక పూర్వము వారు తప్పనిసరిగా బిడ్డల విషయమై ప్రార్థించి ఉంటారు. ఆమె గొడ్రాలని తెలిసిన తర్వాత కూడాను దేవునికి అసాధ్యమైనది ఏమున్నది అని నీతిమంతులుగా వీరు పిలువబడుతున్నారు కాబట్టి దేవునికి సన్నిహితులుగా ఉన్నటువంటి వారై వారు ప్రార్థించి ఉండవచ్చును. అయితే ఆ తర్వాత వృద్ధాప్యం అనేటువంటిది వారిలో వచ్చేసి మరీ వృద్ధులైపోయిన తర్వాత వారు ఆ విధంగా ప్రార్థించి ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకా ప్రార్థిస్తున్నారేమో మనకైతే తెలియదు, అది క్లియర్గా అక్కడ వ్రాయబడి లేదు. ఏది ఏమైనప్పటికీ బిడ్డల విషయమై వారు ప్రార్థించినట్లుగా మనకు దూత చెప్పినటువంటి మాటను బట్టి, నీ ప్రార్థన వినబడినది అని చెప్పినటువంటి మాటను బట్టి మనం తప్పనిసరిగా తెలుసుకుంటున్నటువంటి విషయంగా అది ఉన్నది. అంటే చాలా కాలం తర్వాత వారి ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తున్నాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మన యొక్క జీవితంలో దీనిని మనం గ్రహించుకోము. మనము చాలా విషయముల నిమిత్తమై ప్రార్థించేటువంటి వారంగా ఉంటాము. అయితే మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం జరిగినప్పుడు, మనము ఊహించిన రీతిగా పరిస్థితులు ఉండనప్పుడు, మనము ఎక్స్పెక్ట్ చేసినట్లుగా అవి ఆ సమయంలో జరిగినప్పుడు వాటిని గురించి ప్రార్థించటం అనేటువంటిది మానేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక జరగదు, ఇది జరిగే అవకాశం లేదు, దేవుడు దీనిని వింటున్నట్లేడు అనే ఉద్దేశం చేత మనం దాని విషయం ఇంకా ప్రార్థించడం మానేస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి జకరియా ఎలీజబెతుల ప్రార్థన దేవుడు విన్నాడు, అయితే దానికి సమాధానం ఇవ్వటానికి ఆయన డిలే చేశాడు. ఎందుకంటే దాని వెనుక గొప్ప ఉద్దేశము, దైవ నిర్ణయం అనేటువంటిది ఉన్నది. ఆ నిర్ణయం చొప్పున ఆయన సమాధానం ఎప్పుడైతే ఇవ్వాలని వారికి అనుకున్నాడో ఆ సమయమందు తన మెసెంజర్ను పంపి ఇస్తున్నటువంటి సమాధానంగా ఇది ఉంటున్నది. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటప్పుడు అనేక సార్లు మనము ఇంకను ప్రార్థించేటువంటి వారమై ఉండాలి. అంటే మధ్యలో వదిలేసేటువంటి వారం కాకుండా, దేవుడు ఒకవేళ నీకు దాని విషయమై ఇంకా ప్రార్థన చేయవద్దు అని స్పష్టంగా నీకు తెలియజేస్తే తప్ప దాని విషయమై నీవు ప్రార్థించేటువంటి వాడవు గాను, వేదికేటువంటి వాడవు గాను, దాని విషయమై దేవుడు ఏదో ఒకటి చెప్పే వరకు నీవు ప్రార్థనలో కొనసాగేటువంటి వాడు గాను ఉండవలసిందండి. దేవుడు తన కార్యములు చేయటానికి తన సమయం తీసుకుంటాడు. ఆ సమయం నిమిత్తమై మనము ఎదురు చూసేటువంటి వరంగా ఉండాలి. ఇక్కడ దూత ఏమని చెప్పిందంటే, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాన్ అను పేరు పెట్టుదువు అని చెప్పి అతడు ఎలాంటి వాడవుతాడో చెప్తూ ఉన్నది. ఎలాంటి వాడవుతాడని చెప్తూ ఉన్నది అంటే, ఇక్కడ కుమారుడు పుడతాడని చెప్పింది, తర్వాత పేరేం పెట్టాలో చెప్పింది, ఆ తర్వాత ఎలాంటి వాడవుతాడో చెప్తూ ఉన్నది. ఎలాంటి వాడవుతాడని చెప్తూ ఉన్నదంటే, ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇస్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును అని చెప్తా ఉన్నది. అంతేకాదు, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమునుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయతపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. ఇక్కడ పుట్టబోయేటువంటి బాప్తిస్మిచ్చు యోహాను నీ గురించి దూత చెప్తున్నటువంటి మాటలు ప్రతి ఒక్కటి హృదయమును తెప్పరిల్లా చేసేటువంటివిగా వారికి ఉండి ఉంటాయి. ఎందుకంటే అసలు వారికి బిడ్డలే లేరు, ఈ వృద్ధాప్యంలో బిడ్డలు కలిగే అవకాశమే లేదు. అయితే బిడ్డ పుడతాడని చెప్పారు, ఆ బిడ్డ ఎలాంటి వాడవుతాడో కూడా చెప్తూ ఉన్నాడు. ఆ చెప్పేటువంటి విషయాల్లో ఒకటి కూడా నెగిటివ్ పాయింట్ లేదు, అన్ని పాజిటివ్ పాయింట్సే. దేవుని దృష్టికి నీతిమంతుడవుతాడని, దేవుని మార్గాలని సరళం చేస్తాడని, తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు తిప్పుతాడని, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించడానికి తిప్పుతాడని, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఈ మాటలన్నీ కూడాను ఆ దూత జకరియాతో చెప్తున్నటువంటి సందర్భంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే తాను బెదిరిపోయి ఉన్నాడు ఈ యొక్క దూత కనపడటంతో. ఆ పరిస్థితులలో బిడ్డ పుడతాడని చెప్పటం, పేరు చెప్పటం, ఆ తర్వాత ఎలాంటి వాడవుతాడో చెప్తూ ఈ యొక్క క్వాలిటీస్ అన్ని కూడా చెప్తూ ఉంటే జకరియా తనకి నోటెమట మాట కూడా రాలేదు. ఆ పరిస్థితులలో తనకు పుట్టబోయేటువంటి బిడ్డకు ఇన్ని మంచి క్వాలిటీస్, ఇన్ని లక్షణములు ఉన్నటువంటి వాడు పుట్టబోతున్నాడని చెప్పినప్పుడు తాను ఖిన్నుడైపోయాడు. మనలో చాలా మంది మనుషులంగా మనకు జరగబోయేటువంటి విషయాల్ని ముందుగానే తెలుసుకోవాలని ఆశపడేటువంటి వారంగా ఉంటుంటాము. దీని నిమిత్తమే చాలా మంది జ్యోతిష్కుల వద్దకు వెళ్ళేటువంటి వారు, ఇంకా ఇతరుల వద్దకు వెళ్ళి నాకేం జరగబోతున్నదండి అని తెలుసుకోవటానికి ఆరాటపడేటువంటి వారు, ప్రయత్నించేటువంటి వారు చాలా మంది ఉంటుంటారు. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు అనేటువంటి వారు, మిగిలినటువంటి వారంతా కూడాను ఎలక్షన్లకు ముందే వెళ్ళి వారికి ఏమి సంభవించనై ఉన్నది, ఎలక్షన్లో వారి యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉండనై ఉన్నది అని తెలుసుకుంటానికి ఇష్టపడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వాటిలో అనేకమైనటువంటివి జరగవు. ఇప్పుడైనా రేరెస్ట్ పాసిబిలిటీ ఏదైనా ఉండి జరిగితే జరగవచ్చు, తప్ప సాధారణంగా అవి జరిగేటువంటివిగా ఉండవు. అయితే ఇప్పుడు దేవదూత చెబుతున్నటువంటి యొక్క మాటలు తప్పనిసరిగా జరిగి తీరవలసి ఉన్నది. బిడ్డను గురించి చెబుతున్నటువంటి యొక్క మాటలు ఆ లక్షణములన్నీ కలిగినటువంటి ఆ యొక్క బిడ్డ తన సొంత బిడ్డ కానై ఉన్నాడని జకరియాతో చెబుతూ ఉంటే తను నమ్మలేకపోయినాడు. ఒకవేళ మనకే ఇది సంభవించిందనుకోండి, దేవదూత మన దగ్గరికే వచ్చి సరే పైన ఉన్నటువంటి విషయాలన్నీ బాప్తిస్మిత్ వ్యూహాన్ని గురించి చెప్పబడినటువంటి అన్ని విషయాలు ఏమీ మనకి చెప్పలేదు కానీ మనతో ఏమన్నాడంటే, నీకు సంతోషమును మహానందమును కలుగును, నీకు బిడ్డ పుట్టినందున అనేకులు సంతోషింతురు, ఆ రెండే చెప్పాడు అనుకుందాం. మనం ఎంత ఉబ్బిపోతామండి, మనం ఎంత ఆనంద భరితులమవుతాం. అంతకన్నా జీవితంలో ఇంకేం కావాలి అని ఆశపడేటువంటి తల్లిదండ్రులు అందరూ ఉంటారు. ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా, ఏ ఒక తల్లి అయినా ఏ ఒక తండ్రి అయినా కానీ తనకు పుట్టబోయేటువంటి బిడ్డ దరిద్రుడవ్వాలని, పనికిమాలిన వాడైపోయి ఈ లోకంలో దరిద్రుడిగా ఎందుకు పనికిరానేటువంటి వాడుగా కావాలని ఆశించేటువంటి వారుగా ఏ ఒక్కరూ ఉండరు. కాబట్టి ఈ మాటలు దూత జకరియాతో చెప్తున్నప్పుడు తాను బహుగా సంతోషించి ఏం చేయాలో తనకు తోసినటువంటి పరిస్థితిగా ఉండింది ఆ గడియ. జకరియా ఎలిజబెతుల వలె దేవునికి ఇష్టలై నడుచుకొంచు మనం ఊహించినట్లు ఆశించినట్లు కాకుండా ఆయన చిత్తం యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూచే వారి పట్ల దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేవాడై ఉంటాడు. ఇక్కడ మనం జకరియా ఎలీజబెతులకు ఆ విధంగా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనము చాలాసార్లు మేము దేవునికి ఇష్టలమై బ్రతుకుతున్నామే, మాకు చేతనైనంత వరకు మేము అన్ని విధముల దేవునికి భయపడుతూ బ్రతుకుతున్నామే, దేవుడు మాకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చాడు, ఈ విధమైన పరిస్థితిని మా యొక్క జీవితంలో ఎందుకు అలౌ చేశాడు, బిడ్డను ఎందుకు తీసేసుకున్నాడు, బిడ్డలను మాకెందుకు ఇవ్వలేదు, ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలతో ఒకసారి కాబట్టి మరి ఒకసారి కాబట్టి మరొకసారి ఈ విధంగా సతమతమవుతూ ఉంటాం. కాబట్టి ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క పరిస్థితులు అనేటువంటివి సహజంగా ప్రతి ఒక్కరికి, మంచివారికి చెడ్డవారికి, దేవుని యొక్క విశ్వాసులకు విశ్వాసులు కాని వారికి, అందరికీ సంభవించే విధంగా దేవుడు ఉంచాడు. ఇది ఒకరికి జరుగుతాయని జరగవని ఏమీ లేదు. అయితే నీవు గనక నీతిమంతుడు అయి ఉన్నట్లయితే నీ యొక్క జీవితంలో దేవుడు జరిగిస్తున్నటువంటి ప్రతి క్రియ వెనుక, ప్రతి సంఘటన వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంటూ ఉంటుంది. ఆ ఉద్దేశం నీకు ఇప్పుడే బయలు పడదు, తెలియదు. అది చాలా కాలం అయిన తర్వాత అప్పుడు ఎందుకు నీకు గతంలో ఆ సంఘటన అలా జరిగిందో, దేవుడు నీకు నీవు కోరిన విధంగా నీవు ఆశించినవి ఇవ్వకుండగా వాటిని డిలే చేశాడో లేకుండా పూర్తిగా ఇవ్వకుండా ఆపేశాడో అప్పుడు తెలుసుకుంటాను. మనలో చాలా మంది ఆ సమయం వరకు వేచి ఉండకుండగా ఏదో మనసుకు తోచినట్లు మాట్లాడేసేటువంటి వరంగా ఉంటూ ఉంటాం. దేవుడు అని మనం చెప్పేటువంటి వారము, గొప్ప విశ్వాసులమని ఇంతకాలం నుండి మేము విశ్వాసులమండి, మా పూర్వీకుల దగ్గర నుండి, మా తల్లిదండ్రులు తాతల దగ్గర నుండి క్రైస్తవులండి, సంఘంలో గొప్ప పేరు పొందినటువంటి పెద్దలండి అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు డిసప్పాయింట్ అయ్యేటువంటి టైమ్స్ జీవితంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఏదో ఉన్నతమైనటువంటి వారమని అనుకునేటువంటి వారంగా ఉండకూడదు. మనము ఎప్పుడు ఎలా ఉండనై ఉన్నామో మనకు తెలియదు. మనము బాగా ఉన్నాము అనుకునేటువంటి సమయంలోనే మనము అట్టడుగుకు వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క తప్పటడుగు వేయగలిగినటువంటి స్థితిలో మనం ఉండగలం. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడాను భయముతోను వణకతోను దేవుని యొక్క సన్నిధిలో కొనసాగించేటువంటి వారంగా ఉండాలి. జకరియా ఎలీజబెతుల వలె ప్రభువుకు వినబడేటువంటి ప్రార్థనలను, ప్రభువు నుండి సమాధానములు ఆయన చిత్తానుసారంగా ఆయన యొక్క నిర్ణీత ఘడియలలో పొందేటువంటి విధంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసి మన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చినటువంటి అనుభవములు, ఆ వ్యక్తిగత అనుభవములు అనేటువంటివి మన యొక్క జీవితంలో ఉన్నాయి, మనం ఒకసారి పరీక్షించుకోవలసి ఉన్నది. ఇప్పుడు 18వ వచనం అండి. జకరియా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా అని వ్రాయబడి ఉన్నది. జకరియా దూత చెప్పిన మాట యొక్క నెరవేర్పుని అనుమానిస్తూ ఉన్నాడు. ఇది సాక్షాత్తు దేవుడే తన మెసెంజర్ ద్వారా తనకు ఈ యొక్క వార్తను తెలియజేస్తున్నప్పటికీ జకరియా ఇంకను అనుమానిస్తూ ఉన్నాడు. దీనికి ఒకటి ఏంటంటే, ముందు తను ఏ స్థితిలో ఉన్నాడో తనకి అర్థం కావటలేదు. మొదటగా దూతను చూడటమే తనకి అసలు చాలా కంగు తిన్నంత పరిస్థితి అయింది. ఆ సమయంలో బిడ్డ పుడతాడని చెప్పటం అనేటువంటిది నమ్మసక్యం కానటువంటి పరిస్థితి. ఇక దాంతో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఈ విధమైనటువంటి బిడ్డ పుట్టబోడుతున్నాడు అని చెప్తూ ఉంటే అది కూడాను గొడ్రాలైపోయి ఏది జరిగేటువంటి అవకాశం లేని అతి వృద్ధాప్యంలో ఆ మాట చెప్తూ ఉంటే తాను నమ్మలేకపోయినాడు. అందువలన తాను అనుమానిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు 19వ వచనం చూద్దామండి. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితే, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగుదినం వరకు నీవు మాటలాడక మౌనివై ఉందో అని అతనితో చెప్పాను. జకరియా నీతిమంతుడే, యాజకుడే, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయవిధుల చొప్పున నిరపరాధిగా నడుచుకుంటున్నటువంటి, దేవుని దృష్టికి నీతిమంతుడై ఉన్నటువంటి వ్యక్తి. కానీ అసాధ్యమైనవి సహితము దేవుని వల్ల సాధ్యమవుతాయని, అది తన జీవితంలోనే జరగబోతున్నది అనేటువంటి ఆ యొక్క వార్తను తాను యాక్సెప్ట్ చేయలేకపోయినాడు. దీనిని బట్టి జకరియా శిక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే విశ్వాసం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఇరుసు లాంటిది. విశ్వాసమే గనుక లేకపోయినట్లయితే క్రైస్తవ జీవితం అనేటువంటిది లేనే లేదు. క్రైస్తవ జీవితం అంతా కూడాను ఈ యొక్క మాట మీద, విశ్వాసం మీద ఆధారపడినది. దేవుడు ఉన్నాడని, ఆయన తన చిత్తానుసారంగా తన కుమారుని లోకమునకు పంపి మానవుని యొక్క పాపము నిమిత్తమై తన రక్తమును చిందించినాడని నమ్మినటువంటి వారికి ఆ రక్షణను దేవుడు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. అక్కడ విశ్వాసమే, అది తప్పు, అది జరగదు, అది సరైనటువంటి సిద్ధాంతం కాదు అనేటువంటి వారికి రక్షణ ఉండదు. దేవుడు నిజంగా ఎలా చేసినాడు, ఆ యొక్క ప్రణాళిక ద్వారా నాకు రక్షణ కలగనై ఉన్నది అని నమ్మేటువంటి వారికి, నిరీక్షించేటువంటి వారికి, దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి వారికి, దానిలో నిలిచి కొనసాగేటువంటి వారికి దేవుడు రక్షణను అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. దీనిని బట్టి మన జీవితములలో విశ్వాసం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. మనం విశ్వాసం అని చెప్తాం గానీ చాలాసార్లు చిన్న చిన్న విషయాల్లో అవిశ్వాసంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇది అందరికీ సాగుతూ ఉంటుంది, అందరి యొక్క జీవితాల్లో ఎప్పుడో ఒకసారి జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వారు మానవ మాత్రులే కాబట్టి ఒకసారి మనకు నిజము అని అనిపించినప్పటికీ రెండవసారి నిజమా అనేటువంటి డౌట్ రావటం సర్వసాధారణంగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇక ఇప్పుడు 21వ వచనం చూద్దామండి. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమనందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమనందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగువాడయ్యుండెను. ఇక్కడ చూచినట్లయితే దూత తనకు ప్రత్యక్షమై ఈ విషయములను తెలియజేస్తూ ఉన్నప్పుడు దానికి కొంత సమయం పట్టింది. కాబట్టి తాను మామూలుగా తీసుకునేటువంటి ఆ యొక్క సమయమున కన్నా ఎక్కువ సమయము దేవాలయములో ఉండి దేవాలయము నుండి ఇంకా బయటకు రాకపోయేటప్పటికి ప్రజలంతా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఏం జరిగింది లోపల అని ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆయన బయటికి వచ్చాడు, కానీ ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయాడు, మోగవాడైపోయాడు. ఇక దానితో వారు ఏమని అర్థం చేసుకున్నారంటే ఆయనకు దర్శనము కలిగినది అని వారు గ్రహించగలిగారు. అప్పుడు ఆయన మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి సంజ్ఞలు చేస్తూ మోగవాడై వారితో కమ్యూనికేట్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నీవు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందినటువంటి వాడవైనట్లయితే అప్పుడు నిన్ను గురించి ప్రజలు గ్రహించేటువంటి వారై ఉంటారు. నువ్వు చెప్పనక్కర్లేదు వాళ్ళకి. మోషే కొండ దిగి వచ్చినప్పుడు తనకి దేవుడు 10 ఆజ్ఞలు అనుగ్రహించినప్పుడు అది తీసుకొని క్రిందికి దిగి వచ్చినప్పుడు అక్కడ కూడా డిలే అయినది. ప్రజలంతా కూడా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తాను రానందువలన వారు విసికి మోదక విగ్రహములను అనుసరించేందుకు, పూజించేందుకు వాళ్ళు వెనక తిరిగిపోయినటువంటి వారుగా అయిపోయారు. వారు చూస్తున్నప్పుడు మోషే వచ్చేటప్పటికి బాగా డిలే అయిపోయినది. ఇక్కడ కూడా జకరియా ఆలయం నుండి వెలుపలికి వస్తున్నప్పుడు డిలే అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అక్కడ మోషే తాను వచ్చినప్పుడు తన ముఖము ప్రకాశించినట్లుగా చెప్పబడుతున్నది. ఇక్కడ జకరియా ఆలయం వెలుపలికి వచ్చినప్పుడు తను మోగవాడైనట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి రెండు సందర్భాల్లోనూ ప్రజలు గ్రహించినటువంటిది ఏంటంటే అక్కడ ఇక్కడ కూడాను ప్రజలు ఏమని గ్రహించారంటే అక్కడ మోషేకు దైవ దర్శనం కలిగిందని గ్రహించారు. ఇక్కడ జకరియా మోగవాడై బయటికి వచ్చినందుకు దైవ దర్శనం తనకి కలిగిందని ప్రజలు గ్రహించగలిగారు. నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తివై ఉన్నట్లయితే, నీవు దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళుని పోరాడేటువంటి వ్యక్తివై ఉన్నట్లయితే, నిజముగా నీవు ప్రార్థనాపరుడు అయి ఉన్నట్లయితే, నీవు వేషధారి బ్రతుకు బ్రతకకుండగా దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఆనందించేటువంటి వ్యక్తివై ఉన్నట్లయితే, దేవునికి తప్ప మరెవరికి నీవు భయపడినటువంటి వ్యక్తివై ఉన్నట్లయితే, ఎలీజబెతు జకరియాలను గురించి చెప్పబడినటువంటి ఆ యొక్క సాక్ష్యం నిన్ను గురించి దేవుడు చెప్పగలిగినట్లయితే, నీవు ఆలయము నుండి బయటకు వెళ్ళేటప్పుడు కూడాను, నీ ఇంటి నుండి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు కూడాను, నీ పిల్లల యొద్దకు నువ్వు వెళ్ళేటప్పుడు కూడాను, నువ్వు మార్కెట్కి వెళ్ళినప్పటికీ, బజారులో ఉన్నప్పటికీ నిన్ను చూచినటువంటి వారు నీకు దైవ దర్శనం కలిగినదని, నీ యొక్క హృదయంలో దేవుడు నిజముగా ఉన్నాడని, ఆయన పనిచేస్తున్నాడని, నీ మాట అనేటువంటి దానికి భయపడేటువంటి వారై ఉంటూ ఉంటారు. ఎందుకంటే దేవుడు తన ప్రత్యక్షతను తన బిడ్డలకు అనుగ్రహించేటువంటి దేవుడు. తన ద్వారా దేవుడు ప్రత్యక్ష పరచబడాలని, తమ్మును తాము చూపించుకొనకుండగా దేవుని మాత్రమే ఇతరులకు ప్రత్యక్ష పరచాలని ఆశించేటువంటి ప్రతి ఒక్కరితో ఆయన ఉండగలిగినటువంటి వాడు. ఈ దినాల్లో నేను చూస్తూ ఉన్నాను, మనుషులు తమ్మును తాము ఉప్పొంగ చేసుకుంటూ రకరకములైనటువంటి పద్ధతులను వాడుతూ ఉన్నారండి. చిన్న చిన్న వారు ఎంత తొందరగా బుర్ర తిరిగిపోయినటువంటి వారుగా అయిపోయి తమను తామును లోకమునకు ప్రత్యక్షపరచుకునవలనని, పాపులరైజ్ చేసుకునవలనని, పెద్దవారై ఈ లోకములో ఏదో కనపరుచుకునవలనని ఎంతో ప్రయాసపడేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అవి పనిచేయవండి. దేవుని సేవలో మరి ముఖ్యంగా అవి పనిచేసేటువంటివి కాదు. వాటి వల్ల నీకేదన్నా ఉప్పొంగిపోవటానికి ఏదైనా కొంత పనిచేస్తే ఈ లోకంలో కొద్దిగాలం ఏమైనా పనిచేస్తాయేమో. అయితే దాని యొక్క అంతము నీకు ఎలా ఉండనై ఉన్నదంటే నీవు ఊహించనటువంటి విధముగా ఉండనై ఉన్నది. ఎందుకంటే దేవుని నామమునకు రావలసినటువంటి ఘనతను నీవు ఆశించేటువంటి వాడవైనట్లయితే, నీవు కోరేటువంటి వాడవైనట్లయితే, దాని నిమిత్తము దేవుని పేరు పెట్టుకుని నీవు దయ్య పనులు చేసేటువంటి వాడవైనట్లయితే జాగ్రత్త. ఈ దినమునని నీవు అట్లాంటి వాడవైనట్లయితే దాని విషయమై పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు తిరిగి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనతను ఆయనకి ఇవ్వటం అనేటువంటిది నీవు చేయవలసినటువంటి మొట్టమొదటి పని అయి ఉన్నది. ఆ విధంగా చేయనట్లుగా ప్రభువు మనకందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడివైన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చున్నాం. జకరియా ఎలీజబెతుల గురించి ఎంతో గొప్ప సాక్ష్యమును నువ్వు చెప్పగలిగినావు. మా యొక్క జీవితంలో సాక్ష్యం అనేటువంటిది లేనటువంటి పరిస్థితి అయిపోతున్నది తండ్రి, మమ్మల్ని కరుణించండి. జకరియాను నీవు శిక్షించినావు, నీతిమంతుడే కానీ అవిశ్వాసమును బట్టి శిక్షించాను. విశ్వాసం అనేటువంటిది మా యొక్క జీవితంలో ఎంత గొప్ప విషయమో దానిని మేము ఆలోచించి విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకున్నటకు కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మేము నమ్మలేనటువంటి పరిస్థితులలో మేము నమ్మగలిగేటువంటి వారంగా ఉండగలుగునట్లు మాకు సహాయం చేయము తండ్రి. దయమేడవన ప్రభువ, నీ యొక్క ఉద్దేశములు గొప్పవై ఉన్నావు. నీవు డిలే చేసావు కాబట్టి మమ్మల్ని మర్చిపోయావని కాదు, కానీ మా యొక్క జీవితంలో మహా ఉన్నతమైనటువంటి కార్యములను నీవు చేయడం నిమిత్తమై, నీ యొక్క సమయం నిమిత్తమై వేచి ఉన్నావని మేము తెలుసుకునేలాగా మమ్మల్ని చేయండి. మమ్మల్ని మీ దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ నింపి పంపండి. క్రీస్తు నామమందు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.